తస్మై శ్రీ గురవే నమః శ్రీమాత్రే నమః మహాభక్తాయ నమః శ్రీ సత్యాపతి కృష్ణ భగవానే నమః అట్ ద అవుట్సెట్ లెట్ మీ ప్రే లార్డ్ బాబూజీ టు కన్వే హిస్ బ్లెస్సింగ్స్ ఇన్ అబండెన్స్ ఆన్ ది హ్యాపీ అకేషన్ ఆఫ్ దిస్ నరక చతుర్దశి and the happy occasion of Diwali tomorrow. My salutations to you all. ఈ రోజు మనందరికీ చాలా పవిత్రమైనటువంటి పర్వదినం. ఈ రోజును తలుచుకుంటుంటే మై మైండ్ గోస్ బ్యాక్ టు 70s and 80s. ఆ రోజుల్లో విజ్ఞాన మందిర్ మేడ మీద స్వామి సన్నిధిలో వారు అక్కడ అభ్యంగన స్నానానికై కూర్చుంటే వారికి ముందుగా పెద్ద ముత్తైదులు గురువుగారు వీరు అభ్యంగన స్నానానికి ముందుగా నూనె పెట్టిన తర్వాత అప్పుడు అక్కడే సత్సంగ సమావేశం వినపట్టలేదు. అప్పుడు అక్కడే సత్సంగ సమావేశం ప్రారంభమయ్యాయి. స్వామి వారు సెలవుగా సరదాగా అంతా ఆ శ్రీకృష్ణ మహిమే గాని పాపం ఏముంది ఆ సత్యభామ పక్క నిలబడి ఖ్యాతి తెచ్చింది అంటుండేవారు. అనేటప్పటికీ ఇటువైపు వారందరికీ మాకు ఉక్రోషం వచ్చేది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఆ నరక చతుర్దశి ఘనత అంతా ఆ సత్యాపతికే చేరుతుంది. ఎప్పుడు? ఆయన సత్యతో కూడినప్పుడే. శ్రీకృష్ణ పరమాత్మ సత్యాపతిగా వెలుగొందుతున్నప్పుడే ఆయన ఆభీకరణంలో జయించడం జరుగుతుంది. కథాపరంగా వస్తే ఆ అడవిలో అలా ఆ దివ్యానుభూతిని పొందుతూ ఉంటే దానికి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంటూ లేదండి. ఈ మూడు దశలు లేవు, ఉండేది ఒకటే కాలం. భగవంతుని గురించి మనము ఆలోచించేటప్పుడు, భగవద్ అనుభూతిని పొందేటప్పుడు, సద్గురుమూర్తి ప్రసాదించిన దివ్యానుభూతిని పొందేటప్పుడు కాలానికి అతీతమైపోతుంది. అందువల్ల దానికి కాలం అంటూ లేదు. 80s లేవు, 70s లేవు, 60s లేవు, 90s లేదు. ఎందుకంటే ఆ మెమరీస్, ఆ దివ్య స్మృతులు ఇప్పుడు అంత ఫ్రెష్ గానే మన మనసులో నిలిచిపోయినాయి. వాటిలోనే మనం లీనమైపోవాలి. అవే మనకు మన జన్మను సార్థకం చేసేవి అన్నమాట. అలా అలనాడు ఎలాగైతే ఆ గోపకాంతలు ఆ కృష్ణ లీలల్లో మునిగి తరించారో అదేవిధంగా మన గురుమూర్తి లీలలను స్మరించుకుంటూ ఉంటే ఇక దాని గురించి వేరే విచారణ అంటూ ఉండాలా అనిపిస్తుంది. దానిలో మనము తన్మయం అయిపోయినప్పుడు, ఆ అనుభూతినే పొందుతున్నప్పుడు ఆ అనుభూతికి భిన్నమైన మరొకటి ఉండదన్నమాట. అలాంటి దివ్యానుభూతుల్ని ప్రసాదించినటువంటి మహనీయులు మన గురుదేవులు. అదే అనుక్షణం మన స్మృతి పథంలో మెదులుతూ ఉంటాయి. మనకు ఇచ్చే శక్తి, రక్తి, అనురక్తి జీవితాలన్నింటికి ఆ స్వామి ఒక్కరే. ఈ నరక చతుర్దశి కథాపరంగా చెప్పుకుంటూ మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము అంటే, నరకాసురుడు అఫ్ కోర్స్ ఆయన భూదేవి పుత్రుడే. కానీ ఏం లాభం భూదేవికి పుత్రుడై స్వామికి పుత్రుడే జన్మించినా అతను ఆసురిక ప్రవృత్తితో, సంపూర్తిగా ఆసురిక ప్రవృత్తితో తనకు చక్కని అవకాశాన్ని ఇచ్చిన ఆయన ప్రాగ్జ్యోతిషపురం, అంటే ప్రస్తుతం మన అస్సాం స్టేట్ ఉంది చూడండి, అది ప్రాగ్దేశం. పశ్చిమం అంటే పడమట, ప్రాక్ అంటే తూర్పు. ఆ తూర్పు దేశానికి రాజధాని ఏది? ప్రాగ్జ్యోతిషపురం. ఆ ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. సో యాక్చువల్లీ ఆయన ఎలా ఉండాలండి? ప్రాగ్జ్యోతిషపురం అంటే ఆ తూర్పు దిక్కున సూచించే సూర్యుని ఆ జ్యోతి ఎంత కాంతివంతంగా ఉంటుందో ఆయన అంత కాంతివంతంగా ఉండి అందరికీ అలాంటి కాంతిని ఆనందాన్ని అందజేయాలి. ఎందుకంటే మన జీవితంలో కాంతి దేనికి సంకేతం? ఆనందానికి సంకేతం. చీకటి దేనికి సంకేతం? దుఃఖానికి సంకేతం అన్నమాట. అలా ఉండవలసిన వాడు ఆయన తన పెడబుద్ధికి పోయి నరకాసురుడుగా మారాడు. ఎప్పుడైతే చూడండి, ఎవరైనా తమను సుఖంగా, ఇతరులు సుఖంగా ఉండాలి, ఇతరులు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటే తమరు కూడా ఆనందంగా ఉండగలరు. అంతేగాని ఇతరులందరూ నష్టపోవాలని, ఇతరులందరూ బాధపడాలి, అందరూ దుఃఖిస్తూ ఉండాలి అనేటువంటి కోరిక ఉన్న వాళ్ళకు వాళ్లకు నరకమే. ఇక్కడ నరకాసురుడు అందరికీ నరకాన్ని సృష్టించాడు, అందరికీ చీకటిమయం చేశాడనమాట. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, డార్క్నెస్ ఇస్ ది సింబల్ ఆఫ్ సారో అని. ఆ చీకటి మనకు దేనికి సంకేతము? అజ్ఞానానికి సంకేతం, బాధకు సంకేతం, దుఃఖానికి సంకేతం. ఈ నరకం దేని వల్ల వస్తున్నది? మన మనసు వల్లనే వస్తున్నది. ద మైండ్ బై ఇట్సెల్ఫ్ అండ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్ కెన్ మేక్ ఎ హెవెన్ ఆఫ్ హెల్ ఆర్ హెవెన్ ఆఫ్ హెల్ ఆర్ హెల్ ఆఫ్ హెవెన్ అని జాన్ మిల్టన్ అంటాడు. అంటే మనసు అది తానున్న చోటనే ఉండి ఇట్ కెన్ మేక్ ఏ హెవెన్ ఆఫ్ హెల్, ఒక నరకాన్ని స్వర్గంగా మార్చగలదు, స్వర్గాన్ని నరకంగా మార్చగలదు. కాబట్టి ఆయన ఆ మనస్సుకు లొంగిపోయి ఆ మనస్సు చెప్పినట్లుగా నివర్తించి అందరికీ నరకాన్ని సృష్టించాడు, తాను ఆ నరక బాధలో పడిపోయాడు. అలాంటి స్థితిలో ఇక ఎప్పుడంటే స్వామి వారు ఎన్ని తప్పులు చేసినా చూడండి, శిశుపాలని తన మేనతో కొడుకైనా 100 తప్పులు తప్పి చేసేదాకా నేను క్షమిస్తా అని చెప్పాడు. ఆయన్ను అలా నిందిస్తున్నా కూడా ఏ పాటి చెల్లించలేదు. అలాగే ఎప్పుడైనా పాపం పతాక స్థాయికి రావాలి, ఆ పతాక స్థితికి వచ్చినప్పుడు అప్పుడే వాడి పతనం వస్తుందన్నమాట. అలాగే ఈ నరకాసురుడు తాను అందరికీ నరకాన్ని సృష్టించాడు. నరకం అంటే ఏమిటి? నరకం అంటే బాధ. మనకు జీవితంలో ఏ విధమైనటువంటి అనుభూతి లేకుండా అజ్ఞానంలో మనం అనుభవించే బాధే నరకం. అప్పుడు స్వామివారు దిస్ ఇస్ ది కరెక్ట్ టైం, ఇంకా ఇప్పుడుకు ఇతనికి మోక్షం ఇచ్చేసేయాలి, లేకపోతే ఇక లోకమంతా ఈ అజ్ఞానంలో నిండిపోతుంది అని ఆ సమయం వచ్చింది. ఈయన భూమిపుత్రుడు కదా, సత్యభామ భూదేవి వంశతో అవతరించినాడు, అందువల్ల ఆయనకు ఒక వరం ఉంది. ఒకటి ఉంది, అదేమిటంటే తాను మరణిస్తే తన తల్లి చేతిలోనే మరణించాలి. అందుచేత ఆయన యుద్ధానికి, శ్రీకృష్ణస్వామి యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరుతూ ఒక వంక సత్యభామను చూశారు. నేను యుద్ధం వెళ్తున్నాను చూడాలని ఉంది అని. వెంటనే ఆమె సన్నద్ధురాలైంది, నేను వచ్చేస్తాను మీతో పాటు, నేను యుద్ధం చేస్తానన్నది. కానీ ఈ చమత్కారి ఎలా ఒప్పుకుంటాడా? అయ్యో నువ్వా యుద్ధానికి వస్తావా? నీ అంతటి కోమలాంగి, నువ్వు ఎంత సున్నితంగా ఉంటావు, బొమ్మ పెళ్లిళ్లకు పోవాలని పోగలా, రణరంగమునకేలా రాదలచే, నువ్వు అక్కడికి రణరంగానికి వస్తావా? పసిడి ఉయ్యలు లెక్కటానికి అలసిపోయే నువ్వు ఆ కగపతిపై ఎక్కి అక్కడి నుంచి ఆ సింహాసనం మీద ఎక్కి నువ్వు యుద్ధం చేస్తావా? అది సాధ్యమా? చిలుకలకు పలుకలకు నేర్పడానికి అలసి సొలసిపోయే నువ్వు అక్కడ ఆ భీకర ధ్వన్లు వినగలవా? నెమళ్లకు నృత్యం నేర్పుతూ నువ్వు అలా స్పృహ తప్పి పడిపోతావే? అలాంటి నువ్వు అక్కడ వచ్చి ఆ యుద్ధ రంగంలో యుద్ధం చేస్తావా? ఆమె ఎంత సుకుమారి అంటే ఆ సత్యభామ ఆమెకు సన్నజాజులు విరజాజులు కలిపి చక్కగా మాల ముద్ద మాలల్లి, అందులో ఆమె జడ తాసుపాములాగా ఉండేదిట. అలా ఆమె అలా తిరిగి ఆ జఖరాల మీద అది అలా 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 అలవాడుతుంటే, అలా నా నృత్యం చేస్తూ ఉంటే స్వామివారు కన్నాపకుండా చూసేవారట. ఆ జడ మీద చక్కగా ఆ పువ్వులు అమర్తే ఆమె ఒక 5 నిమిషాలకే, హే చెంచెల, ఈ పువ్వుల ఫలం నేను పోయి మొయ్య లేకుండా ఉన్నాను సుమా, ఆ పువ్వులు తీసేవా అనేది అంతటి సుకుమారి అనమాట. అలాంటి సుకుమారివి నీవు ఈరోజు యుద్ధభూమికి వస్తావా అంటే అప్పుడు ఆమె చెప్తుంది. ఎందుకంటే చూడండి, మనం తెలుగులో స్త్రీలింగం పుంలింగం ఉంటాం కానీ కానీ ఇంగ్లీష్ లో ఫేస్ దీనికి మాస్కులైన్ ఫెమినైన్ సెక్స్ కి ఫెమినైన్ సెక్స్ ఏమంటున్నారు, ఫెయిర్ సెక్స్ అంటున్నారు. అంటే అందమైన వాళ్ళు అనమాట ఇద్దరిలోకి. అలాగే మనం అర్థాంగి అంటాం అనుకోండి, ఆ విషయంలో కూడా ఇంగ్లీష్ లో అర్థాంగిని ఏమంటారు, బెటర్ హాఫ్. అంటే బెటర్ హాఫ్ ఇస్ ది వైఫ్, వర్స్ హాఫ్ ఇస్ ది హస్బెండ్ అనమాట. అంటే ఈయనకి ఏదన్నా మంచి వస్తే ఇది భార్య దగ్గర నుంచి ఆయనకు మంచి రావాలి, అందువల్ల షీఈ్ ది బెటర్ హాఫ్. ఆ బెటర్ హాఫ్ పక్కన ఉన్నప్పుడు కదా ఆయన కీర్తి ఇనుమడించేది అనేటప్పటికీ సత్యాదేవి సత్యభామ చాలా కోపం వచ్చింది. వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ, డూ యూ థింక్ ఆఫ్ మీ ఓన్లీ యాజ్ ఎ డెలికేట్ డెయింటీ డెయిటీ లైక్ డాన్సర్? నో 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 నో, నేను ఇఫ్ ఐ వాంట్ ఐ కుడ్ బి ఎ మిలిటెంట్ వార్ లైక్ స్ట్రాంగ్ ఉమెన్ హూ కెన్ కిల్ ద ఎనిమీ విత్ మై వెరీ లుక్స్ అన్నది. అంటే నన్ను గురించి ఏమనుకుంటున్నారు, అతి సుకుమారమైనటువంటి ఒక పువ్వు లాంటి సుకుమారిని అనుకుంటున్నారా? కాదు కాదు, అవసరమైతే అవసరమైనప్పుడు నేను మిలిటెంట్ యుద్ధ భూమిలో ఎంతో బలంగా నా కేవలం నా దృక్కుల చేతనే ఆ శత్రువుల్ని దహింప చేయగలను సుమా అని అని. వాళ్ళు ఉంటే నాకేమిటి, దానవులున్ననేమి, ధనుజ సమూహం ఉన్ననేమి, నీ బాహు బంధమున ఇమిడి ఉన్నప్పుడు నాకు ఇంకేం కావాలయ్యా అంటుంది. అప్పుడు ఏ యుద్ధాలు నేను చేయలేను అని ఆయనకు ఇన్స్పిరేషన్ ఇచ్చి ఆ యుద్ధ రంగానికి తీసుకువెళ్లిన తర్వాత అక్కడ ఆ ముందు నరకాసురుడు హేళన చేస్తాడు, ఏమిటి మగువును ముందు పెట్టుకుని ఇది యుద్ధం చేయడమా నీ మగతనం అని. ఆ తర్వాత ఆయన దృక్కులకే పసమమైపోయినటువంటి ఆ నరకాసురుడు వారిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఆయన కొంచెం సేపు ఆమె ప్రతిబద్ధ పెట్టడానికి ఎందుకని అంటాడనమాట, నువ్వు కేవలం పువ్వుల గుర్తులు ఇస్తేనే అవి పట్టుకోలేనంటావే, ఈ బాస్తర పరంపరను ఎలా పట్టుకుంటావు, చిలుకకు పలుకులు నేర్పమంటేనే అడిచిపోతావే, అలాంటి దానివి ఈ శర మంత్రాలన్నీ అస్త్రశస్త్ర మంత్రాలన్నీ ఎలా చదువుతావు. అప్పుడు నేర్చిన ముదితలు నేర్వంగా రాని విద్య కలితే నేర్పాలే గాని ముదితలకు ఆడవారికి రాని విద్య అంటూ ఇంకో ఒకటి ఉంటుందా? అన్ని విద్యల్లో వాళ్ళు కౌశలాన్ని చూపించగలరు, ప్రావీణ్యాన్ని చూపించగలరు అని ఆ ఇతరంగంలో ఆ పూదేవి చేత ఆయన మరణిస్తారు కాబట్టి ఆ ప్రావీణ్యాన్ని చూపించి అలాగా నరకాసుని సంహరించిన తర్వాత ఆయన చెరబట్టిన రాతకాంతలు ఎంతో మంది ఉన్నారు, 16,000 రాతకాంతలను చెరబెట్టి వారందరినీ చెరసాల్లో ఉంచారన్నమాట. అక్కడ అప్పుడు వారందరినీ స్వేచ్ఛ ఇచ్చి మీరు ఎక్కడికైనా మీ ఇష్టం మీ తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు కృష్ణ పరమాత్మ. కానీ వారేమని కోరుకున్నారు, మాకు ఇంకెవరు వద్దు, మీరే మా ప్రభు, మాకు ఇంత మహద్భాగ్యం కలిగింది అని ఆ 16,000 రాతకన్యలు కూడా శ్రీకృష్ణ పరమాత్మను వివాహమాడారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటాడు, నాకు దేవుల్లో చోటున్నది ఒక్కరికే, నా పక్కన ఉన్నది మరొకరికి. ఆయన ఎంతమంది ఉన్నా మరొకరికి చోటు ఉంటుందండి, ఆయన హృదయ వైశాల్యం అలాంటిది. వేల వేలకు లక్షల లక్షల మంది ఉన్నా మరొక కన్య వచ్చి భక్తితో ప్రేమతో తన చెంతకు వస్తాను అంటే తమ దేర్ ఇస్ ప్లేస్ ఫర్ యూ అంటారనమాట. ఆమెకు కూడా అక్కడ స్థలం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన లేని చోటేది, జగత్ వ్యాప్తమైనటువంటి ఆ స్వామికి, జగన్నాథుడైన ఆ స్వామికి అందరూ ఆయన భార్యలే, భార్యలు కాని వారు ఎవరండి. భర్త అంటే ఏమిటి, భరించేవాడు. మనందరినీ భరించేవాడు ఎవడు, మన గురుదేవుడు, మన కృష్ణస్వామి. కనుక అందరినీ భరించేవాడికి 8,000 మంది వస్తే ఏమి, అంతమందిని ఆయన్ని ఆదరించగలడు, అంతమందికి తానే ఆయన ప్రేమను పంచి పెట్టగలడు అనురాగాన్ని చూపించగలడు అన్నమాట. అదే కథాపరంగా చూసుకుంటే మనకు నరకాసుర వధ. మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఎందుకు మనం అనిపిస్తుంది, అందరూ అంటారు శ్రీకృష్ణ పరమాత్మకు సత్యభామ అంటే ఎక్కువ మక్కువ. ఏమిటి సత్యభామ అంటే ఎందుకు ఎక్కువ మక్కువ, ఎక్కువ ప్రేమ? ఎందుకంటే షీ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. సత్యమే ఒక భామ రూపం దాల్చిందండి అక్కడ. భగవంతుడి స్వరూపం ఏమిటి? సత్యమే కదా. సత్యం శివం సుందరం. ఏది సత్యమో అదే శివం, అదే మంగళం, అదే భగవత్ స్వరూపం, అదే సుందరం. అంతటికంటే సౌందర్యం అనేటువంటిది మరొకటి ఉండదు. సత్యానికి మించిన సౌందర్యం మరొకటి ఉండదు. అందువల్ల ఆమె ఆ సత్యకు ప్రతీకగా, సత్యానికి ప్రతీకగా ఉంది కాబట్టి ఆమె మహాసౌందర్య రాశి. ఆ సౌందర్య రాశిని వీరి కృష్ణ పరమాత్మ ఉండలేదంటారు. అంటే ఆయనకు సత్యకు భిన్నత్వమేముంది? సత్యస్వరూపమే. భగవంతుడు అంటే ఏమిటి? సత్యస్వరూపమే. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భగవంతుని విషయానికి వచ్చేటప్పటికీ కాలంతో సంబంధం లేదు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ పాస్ట్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రజెంట్, అండ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫ్యూచర్. దేర్ ఇస్ ఓన్లీ వన్ టెన్స్. ఇప్పుడు కాలాతీతమైన స్థితి ఒక్కటే గాని అందులో భూత వర్తమాన భవిష్యత్తులకు తావు లేదు. కాబట్టి సత్యం అనేది ఎలాంటిది? కాలంతో మారేది సత్యం కాదు. సత్యం అనేది నిత్యమైనది. కాలంతో మారేదాన్ని ఏమంటాము? అసత్యం. మనం చూస్తుంటాం కొన్ని వ్యావహారిక సత్యాలన్నమాట. ఆ కాలానికి మాత్రం, ఆ టైంకి మాత్రమే అనుకూలించేవి. అవి ఆధ్యాత్మిక పరంగా దైవికంగా మనల్ని రక్షించే సత్యం కాదు. ఎందుకంటే కొన్ని చెప్తుంటారు చూడు, మనం వైవాహికములందు అబద్ధం ఆడవచ్చు, మరికొన్ని చోట్ల అబద్ధం ఆడవచ్చు. కానీ మనము ఇక్కడ సత్యం అంటే మనల్ని అన్ని బంధాల నుంచి విడదీసేది. దానిలో ఇంకా మార్పు అనేది ఉండదు. మనకు అనిపించవచ్చు సత్యం ఎందుకు అంత సుందరంగా ఉంది అని. ఏదైనా మార్పుతో కూడి ఉంటే, ఇప్పుడు చూడండి మనం ఉన్నాం, మానవులు ఉన్నాం, మనకు దేహం వచ్చింది. ఆ దేహానికి ఎన్ని పరిణామాలు వచ్చాయి? మనం యవ్వనంలో ఉన్నప్పుడు అప్పుడు ఎంత బిగువుగా, ఎంత ఇదిగా ఉంటారు, ఎంతో అందంగా కనిపిస్తారు. కానీ అదే శరీరము వయస్సుతో ముడతపడి వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆ శారీరకంగా మనం ఎన్నో మార్పులు పొందుతాం, మానసికంగా మనం ఎన్నో మార్పులు పొందుతాం. ఇలా అనుక్షణము మార్పు పొందేది సత్యం కాదు. అంటే ఈ దేహం సత్యం కాదు. ఈ దేహం మనకు భగవంతుడిచ్చిన ఒక పరికరం మాత్రమే. ఈ పరికరంతో, అంటే దేహాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు, ఈ దేహంతో నీవు సాధించవలసింది ఏదో అది సాధించాలి. యు హ్యావ్ టు రీచ్ యువర్ గోల్. భగవంతుడు మనకు ఒక లక్ష్యాన్ని ఇచ్చారు. ఆ లక్ష్యాన్ని ఆయన ఇచ్చిన లక్ష్యార్థంతో ఆ లక్ష్యాన్ని చేరుకోమన్నారు. కాబట్టి ఆ లక్ష్యార్థ సాధనకు అనువుగా మనము ఈ దేహాన్ని ఇచ్చుకోవాల్సిందే. కానీ ఈ దేహమే సత్యం మాత్రం కాదు. అందువల్ల తర్వాత సత్యం అనేది చాలా సున్నితమైంది. అది ఇతరులకు హితం చేసేదిగా ఉండాలి, మేలు చేసేదిగా ఉండాలి. దాన్ని పరుషంగా ఎప్పుడు చెప్పకూడదు. ఎంత సత్యం అయినా సరే పరుష పదాలతో చెప్పకూడదు. కొన్ని విషయాల్లో మన గురుదేవులు అంటుంటారు చూడండి, ఇక్కడ రే నీ అమ్మమ్మ కూడా సత్యాడురా అన్నట్టు. ఇంకొకడిచ్చి మీ నాన్నగారు గురుపాదాలు చేరుకున్నారు, మీ నాన్నగారు దివంగతులైనారు అని చెప్పారు. దీనిలో దానిలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఈ పరుష పదం అది ఒక మన హృదయంలో గుచ్చుకుంటుందన్నమాట. అందువల్ల సత్యం ఎలా ఉండాలి? పరుషంగా ఉండకూడదు, చాలా సరళంగా ఉండాలి, చాలా సున్నితంగా ఉండాలి. అంతే. అందువల్లనే మన ప్రార్థనలో మనం కూడా మనం ఏమంటున్నాం, సత్యముగాను మృదువుగాను ఉండకుని కావాలనుకుంటున్నాం కదా. అలా అందువల్ల దే గో టుగెదర్. సత్యం అనేది డెలికసీ, మృదుత్వం అనేది ఒకదాని అనుసరించి మరొకటి ఉంటుందన్నమాట. ఆ మృదుత్వం దానికి అది అందమైంది ఎందుకైతుంది? దానిలో మార్పు లేదు. మార్పుతో కూడిన అందం ఎన్నటికి అది సౌందర్యం కాదు. నిత్య సౌందర్యం అంటే ఏది? దేనిలో అయితే మార్పు లేకుండా కాలాతీతంగా ప్రకాశిస్తుంటుందో అదే నిత్య సౌందర్యం. అలాంటి నిత్య సౌందర్య స్వరూపుడు కాబట్టే ఆ సత్యకృష్ణుని మనం ఈనాటికి ఆరాధిస్తున్నారు. కాలంతో నిమిత్తం లేదు. మన గురుదేవుని మనము కొంతమంది ఇక్కడ భౌతికంగా చూడని వాళ్ళు ఉండొచ్చు, భౌతికంగా చూసి ఆనందాన్ని పొందిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇప్పటికీ మనకు ఆ స్వరూపం మన కళ్ళ ముందు బెదురుతుందా? మనం తలుచుకున్న కది మన హృదయంలో ఆ ఆనందానుభూతి అలా మనకు దొరుకుతూనే ఉంది కదా. అలాంటి దివ్యానుభూతిని ప్రసాదించేదే ఆ దివ్య సౌందర్యం అన్నమాట. అలాంటి దివ్య సౌందర్యానికి ప్రతీక మన సత్యభామ. భా అంటే ప్రకాశం, అది మమత్వంతో కూడుకున్న ప్రకాశం. ఎవరి మీద మమత్వం? అందరి మీద, ఎందుకంటే ఆమె పూదేవి వంశ కదా. చూడండి, మనము మన భారాన్ని మోయడానికే ఇదైపోతున్నాం. ఓ చిన్నపిల్లవాడిని ఎత్తుకో, వయసు వచ్చిన తర్వాత ఓ చిన్నపిల్లవాడిని ఎత్తుకుందామన్నా ఎత్తుకోలేకపోతున్నాం. కానీ ఇందరి భారాన్ని ఎవరు మోస్తున్నారండి? ఆ భూదేవి మోస్తున్నారు. ఆమె ఇంత అందుకే అన్నారు భూదేవి భార్య అఖిల భార్య అయి అఖిల భూపాలకుడన్న బలిమి తెచ్చే, ఇష్ట కామ్యార్థి ఇందిర భార్య అయి కామితాత్తుడన్న కనత తెచ్చే. మొదటి నుంచి నీవు దామోదరుడవే, చిత్రచిత్ర ప్రభావ అది దాని దాక్షిణ్య భావ అని ఒక నిందాస్తుతి పద్యం ఉందన్నమాట. అలా ఆ భూదేవి లోకాన్నంతా మోస్తున్నంత సహనమూర్తి అన్నమాట. అందువల్లనే ఆమె ఆ యుద్ధ రంగంలో సత్యాదేవిట ఒక వంక నరుజూచుని ఒక వంక హరుజూచుని. ఆ నరుణ్ణి చూసేటప్పుట ఆమె రౌద్ర రసాన్ని వెదజల్లిందిట, భీకరమైనటువంటి రౌద్ర రసాన్ని. ఇటు హరిని చూసేటప్పుడు శృంగార రసంట, ఇటు ఆయన చూస్తూ చాలా కోప దుఃఖంతో చూసింది, ఇక్కడ అనురాగంతో ఆ మందహాసంతో చూసింది. ఒకే సందర్భంలో ఇద్దరిని ఏ రకంగా చూసింది, ఆ రకంగా ఆ కన్నుల దీక్షతో ఆయన్ని భస్మం చేసింది. ఈ కంటి అనురాగ దృక్కులతో ఆయన అనురాగాన్ని జుడుకున్నది అన్నమాట. ఆ రకంగా ఆ సత్యభామాదేవి మన అందరికీ ఆదర్శమూర్తి. ఆమె ఎలాగైతే అంటే పాపం ఏదో మన పుల్లలు పెట్టే పుల్లారా ఉన్నాడు చూడండి, ఎవడా పుల్లారా? మన నారదుడు. నారదుడు ఏదో పుల్లలు పెట్టి అందరినీ చేస్తున్నారు. ఏ రకంగా పోని ఆమె ఆ ప్రేమ పారవశ్యంలో కృష్ణుడు నావాడే ఇంకెవరు కాడు కాదు అనుకున్నాడు. అప్పుడు ఆమెకు ఆ జ్యోతకం చేయటానికి ఆయన అక్కడికి వచ్చి ఏం చేయించాడు, తులాభారం చేయించి తానే వీధిలో స్వామివారిని అమ్మినట్లు అమ్మి ఆ రకంగా ఆమెకు జ్ఞానోదయం కలిగించాడు. అంటే పాపం ఏదో భగవంతుడు నా మరీ ఏమి దురుద్దేశం లేదు అందుక అందులో కూడా ఆమెకి భగవంతుడు నా ఏదో కొంతమంది ఒక సినిమా వచ్చి చూడండి, నా మొగుడు నాకే సొంతం అని. అలాగా ఆమె అనుకుంది ఆమె భర్త ఆమెకే సొంతం అనుకుంది, కానీ ఆయన లోకానికంతటికే ఆయన సొంతం. ఆయన అందరిలోనే ఆయన చేర్చుకుంటాడు, మనకాయన సొంతం కాదు, ఆయనకు మనం సొంతం. రివర్స్ అన్నమాట. అదే ఆ జస్ట్ ఆ ఫీలింగ్ మనం తెలుసుకుని ఆ సత్యభామ ఏ విధంగా అయితే నిరంతరము ఆయన సమక్షంలో ఉండి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనకు అవసరమైనప్పుడు కథన రంగంలో దూకి ఆ ఒక భీకరమైనటువంటి వీర వనితగా ప్రసిద్ధి చెందిందో, అలాగా స్వామి దృక్కులతో ఆయన అనురాగ దృక్కుల్లో మనం ఉండి స్వామివారు ఏది ఆదేశిస్తే అలా మనం అనుసరిస్తూ ఆ దివ్య స్మృతులను మనం నిరంతరము స్మరించుకుంటూ ఉంటే మనకు జీవితంలో కావాల్సింది మరొకటి ఉండదు. ఆ రోజు ఆ కాలంలో ఆ గోపకాంతలంతా ఆ దివ్యానుభూతిని ఎలా పొందారు? వారికి ఏ రజు సర్పభ్రాంతి లేదు, సర్పరజు భ్రాంతి లేదు. ఆ గోపికలట కృష్ణ పరమాత్మ అక్కడ రేపల్లె వదిలి వెళ్లిపోయిన తర్వాత గోకులంలో ప్రతి దీంట్లో ప్రతి అణువులో వాళ్ళు కృష్ణ పరమాత్మనే దర్శించారట. ఒక అమ్మాయి ఒక తాడును తీసుకుని మీద వేసుకుని ఇలా ముద్దిట్టుకుంటున్నది, ఇంకో అమ్మాయి చూసి హే నర్మదా నువ్వు వేసుకున్నది తాడే, ఇది ఏం తాడనుకుంటున్నావు, ఈ తాడుతోనే యశోదమ్మ మన కృష్ణయ్యను బంధించిన తాడే చూడు ఎంతటి సువాసన వస్తున్నదో అని ఆ తాడు. ఇంకొక అమ్మాయిట అక్కడ పాము ఉంటేను ఆ పాముని తీసుకొని మీద వేసుకున్నది. మీద వేసుకుంటే కావేరి నువ్వేం చేస్తున్నావే, నువ్వు వేసుకున్నది ఏమిటనుకుంటున్నావు, అది తాడా, తాడు కాదే పాము, పామా ఏమైతే పాము అలానాడు. ఆ కాళీలో ఆ కాళీ తప్పం మీద నృత్యం చేశాడే, ఆ పాదాలు కనిపిస్తున్నాయే ఇక్కడ, ఆ సువాసన వస్తున్నదే ఇక్కడ. అందువల్ల ఈ సర్పం నాకు ఎంత ముద్దుగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అని ఆమె అన్నది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దివ్యానుభూతులు పొందుంటే వారు పొందిన స్థితిలో రజు సర్ప భ్రాంతి ఉందా? రజువు చూసినా సర్పాన్ని భావించలేదు, సర్పాన్ని చూసినా రజువును భావించలేదు. అలాంటి అతీత స్థితికి చేరారు. అలాంటి అతీత స్థితికి చేరడమనే మన గురుదేవులు మనకు అదే ఆయన ఆకాంక్ష. భగవంతుని ఆకాంక్ష ఏమిటంటే, గురుదేవుడు ఆకాంక్ష ఏమిటంటే, మనమందరము ఏమిటి దీపావళి గడుపుకునే దీపావళి, ఓ ఊరికి దీపావళి దీపాలను వెలిగించుకోవటం కాదు, మన హృదయం అనే దీపంలో భక్తి అనేటువంటి నూనె పోసి వైరాగ్యం అనేటువంటి ఒత్తి వేసి సాధన అనే పుల్లతో అంటిస్తే అది ఆ జ్యోతి వెలుగుతుంటుంది కదా. అలా నిత్య జ్యోతి వెలిగి మన జీవితాలని జ్యోతిర్మయం కావాలని ఆశిస్తున్నారు మన గురుదేవులు, మన అమ్మ ఆ కృష్ణ పరమాత్మ. వారు చెప్పినట్లు మనం అలాంటి జ్యోతిని వెలిగించుకోవటానికి సాధన చేయాలి. అలాంటి జ్యోతిని మనం వెలిగించుకున్నప్పుడు అప్పుడు అది నిజమైనటువంటి దీపావళి. అప్పుడు ఎల్లప్పుడూ దీపావళి, డైలీ ఇట్ ఇస్ ఎ దీపావళి. ఆ స్థితికి మనం చేరుకున్నప్పుడు అప్పుడు సత్యాదేవి మన పక్కనే ఉంటుంది, ఎందుకంటే మనం కూడా సత్యస్వరూపులం అయిపోతాం కాబట్టి. ఆ కృష్ణ పరమాత్మ బిగికగుట్లో ఆ గురుమూర్తి ఆలింగనంలో మనం ఉంటూ మనకు ఆనందభూతి ఆనందమే ఉంటుంది, కానీ నరకం ఎప్పుడు మన చెంతకు రాదు కాబట్టి అలాంటి దివ్యానందాన్ని పొందాలని ఆశిస్తూ ఇలాంటి మాత్ర అవకాశాలని ప్రసాదించినందుకు గురువుదేవులకు ప్రేమైన అమ్మకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శత తప్పులేమన్నా ఉంటే క్షమించండి. జై గురుదేవ్.